మనమెవనికి లెక్క అప్పజెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయమెడివైన తండ్రి, కృప కలిగిన దేవ, మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోనికి మేము వచ్చినాం ప్రభువ. మీ మాటలను మేము గ్రహించేటువంటి వారిని గమ్మములను చేయండి. మీ వాక్యములో ఉన్నటువంటి లోతైనటువంటి భావములను ప్రభువ మేము గ్రహించేటువంటి వారంగాను, వాటిలో ఉన్నటువంటి ఆత్మీయ సత్యములను మేము గ్రహించి వాటి చొప్పున నడుచుకునేటువంటి వారిని గాను మమ్మలను చేయండి ప్రభువ. మీ యొక్క మాటలు వినినప్పుడు మా హృదయాంతరంగంలో మేము నడవలసినటువంటి ద్రోవను మేము నిర్ణయించుకునేవిగా అవి చేయనట్లుగా మాకు సహాయం చేయండి. క్రీస్తునామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారిలారా, మీరంతా ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారని నేను అనుకుంటున్నాను. దేవుని కృపను బట్టి, మీ యొక్క ప్రార్థనలను బట్టి నేను కూడా బాగున్నాను. ఈ దినమందు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్యము హెబ్రీయులకు రాయబడినటువంటి పత్రిక 4:13 రాయబడి ఉన్నది. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, మనమెవనికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. చాలామందికి మనము ఒక దినమున లెక్కను అప్పగించవలసి ఉన్నాము అనేటువంటి విషయము తెలియనటువంటి వారుంటారు. ఈ విషయము తెలిసినటువంటి చాలా తక్కువ మందిలో కూడాను దానిని పాటించేటువంటి వారు, దీనిని బట్టి తమ యొక్క ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకుంటూ నడిచేటువంటి వారు మరి తక్కువగా ఉంటూ ఉంటారు. ఆ పాటించేటువంటి వారిలో కూడాను క్రమముగా ఎల్లప్పుడూ తమ యొక్క నడవడికను పరిశీలించుకుంటూ పరీక్షించుకుంటూ ప్రభువును ప్రేమిస్తూ నడిచేవారు మరి తక్కువగా ఉంటూ ఉంటారు. సరే, ఏది ఏమైనప్పటికీ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి విషయం ఏమిటంటే, మనము ఒక దినమందు మనకు ఇవ్వబడినటువంటి యొక్క ప్రివిలేజెస్ను గురించి, మనకు ఇవ్వబడినటువంటి యొక్క భాగ్యమును గురించి, మన యొక్క జీవితమును గురించి, మనం ఏమేమి చేసి ఉన్నాము, దీని విషయమై దేవుని యొక్క సన్నిధిలో ఆయనకు లెక్కను అప్పగించవలసి ఉన్నాము అని సెలవిస్తూ ఉన్నది. రోమీలకు రాయబడినటువంటి పత్రిక 14:10 ఏమున్నదంటే, మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలతుము అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మనమందరం కూడా ఒక దినమున దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట నిలవలసిన వారమై ఉన్నాము. ఈ న్యాయపీఠం ఎదుట నిలిచేటువంటిది తీర్పు నిమిత్తమై, మన యొక్క జీవితంలో మనము జరిగించినటువంటి ప్రతి క్రియ నిమిత్తము, పలికినటువంటి ప్రతి వ్యర్థమైనటువంటి మాట నిమిత్తము, మనము ఆయనకు లెక్కను అప్పగించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఇదే విధంగా అదే అధ్యాయములో 12 ఏమని రాయబడి ఉన్నదంటే, మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించవలసి ఉన్నది అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యం అనేటువంటిది మనకు సెలవిచ్చేటువంటిది ఏంటంటే, మన జీవితం విషయమై మనము ఆయనకు లెక్కను అప్పగించవలసిన వారము అని తెలియజేస్తూ ఉన్నది. ఈ లోకరీతిగా మనం చూసినట్లయితే, ఎక్కడైతే డబ్బు అనేటువంటిది ఉంటుందో, అది వాడబడుతుందో, అక్కడ లెక్కలు అనేటువంటివి, అక్కడ అజమాయిషి అనేటువంటిది, దాని యొక్క బాధ్యత అనేటువంటిది తీసుకునవలసినటువంటి అవసరం ఉంటుంది. డబ్బు వాడబడుతున్నప్పుడు అక్కడ పద్దులు వ్రాయటం అనేటువంటిది తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. అకౌంటబిలిటీ అనేటువంటిది అక్కడ అవసరమై ఉంటుంది. అక్కడ దాని యొక్క బాధ్యతను తీసుకుని ఎవరైతే దానిని ఖర్చు పెడుతూ ఉన్నారో వారందరి మీద దాని బాధ్యత ఉంటూ ఉంటుంది. ఈ బాధ్యతను కలిగినటువంటి వారే వారు జాగ్రత్తగా ఆ డబ్బును వారు ఖర్చు పెడుతూ దేని నిమిత్తమే అది ఖర్చు పెట్టవలసినదో, ఎంత ఖర్చు పెట్టవలసినదో, ఎప్పుడు ఖర్చు పెట్టవలసినదో, ఎలా ఖర్చు పెట్టవలసినదో, ఇవన్నీ కూడాను జాగ్రత్తగా పరిశీలించుకుంటూ దాని యొక్క లెక్క అనేటువంటిది రాస్తూ పద్ధులను మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఈ రకంగా రికార్డ్ చేయబడినటువంటి పద్ధులన్నింటినీ కూడాను ఆడిట్ చేయటం అనేటువంటిది చాలా తరచుగా జరిగేటువంటిది మనం చూసేటువంటిదే. ఈ ఆడిట్లో నియమ నిబంధనలకు అనుగుణంగానే, వాటి ప్రకారంగానే ఈ యొక్క డబ్బు ఖర్చు పెడటం జరిగిందా లేదా అనేటువంటి ప్రతి ఒక్క అంశాన్ని సునిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటారు. ఒకవేళ ఎక్కడైనా సరే ఏదైనా సరే తప్పు జరిగినట్లయితే దానిని రిపోర్ట్లో దాని గురించి మెన్షన్ చేస్తూ ఉంటారు. ఈ రిపోర్ట్ తయారు చేసిన తర్వాత, అంటే నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడాను అక్కడ మెన్షన్ చేస్తారు. ఈ రిపోర్ట్ని అనుసరించి తదుపరి చర్యలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. కాబట్టి మనము మనకు అప్పగింపబడినటువంటి వాటి విషయంలో లెక్కను మెయింటైన్ చేయటం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత లెక్క అడగటం అనేటువంటిది, ఆ తర్వాత లెక్కను బట్టి దాని యొక్క ప్రతిఫలం ఉండటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇదే విధంగా డబ్బు విషయమే కాకుండా మనకు ఒక స్టోర్ ఉన్నట్లయితే, ఆ స్టోర్లో ప్రభుత్వం యొక్క స్టోర్ అనేటువంటిది ఉన్నదనుకుందాం. పేపరు ఇదంతా కూడాను ప్రభుత్వం వారు వివిధ శాఖలకు వాటికి పంపేందుకు పేపర్ కొంటూ ఉంటారు. ఆ పేపర్ అంతటినీ కూడాను ఒక చోటకి పంపుతారు, అక్కడి నుండి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి స్టోర్స్ ఏమున్నా సరే అక్కడ లెక్క మెయింటైన్ చేయటము చాలా చాలా ఇంపార్టెంట్. లెక్కను మెయింటైన్ చేయటం అనేటువంటిది, దానిని చెక్ చేయటం అనేటువంటిది, దాని మీద రిపోర్ట్ రాయటం అనేటువంటిది, తదుపరి చర్యలు తీసుకోవటం అనేటువంటిది చాలా చాలా తరచుగా జరిగేటువంటి విషయమే. ఇప్పుడు దేవుడు కూడా ఏమంటున్నాడంటే, ఆయన నీకు నాకును ఈ లోకంలో జన్మనిచ్చినటువంటి వాడు, అయితే నీకును నాకును నీకు తెలిసినప్పటికీ తెలియకపోయినప్పటికీ ఒక బాధ్యతను ఆయన ఇచ్చాడు. అది ఏమిటంటే, నీకు ఇచ్చినటువంటి ఆపర్చునిటీస్ను, నీకు ఇచ్చినటువంటి తలాంతులను నీవు ఏ రకంగా వాడుతున్నావు అనేటువంటి దాన్ని గురించి ఆయన ఒకనాడు లెక్క అడగనై ఉన్నాడు. ఈ యొక్క విషయాన్ని చెప్పినప్పుడు చాలామంది తీసి పడేస్తూ ఉంటారు. ఆది మనుషులను బట్టి నమ్మేటువంటిదండి, మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందండి, తీసుకుని వెళ్తున్నాం పాతి పెట్టేస్తున్నాం అంతే కదండి జరిగేటువంటిది, వాడు చేసే చేస్తానే ఉన్నాడు, బాగా దాండుకునే దండుకుంటానే ఉన్నాడు, అనుభవించే అనుభవిస్తూనే ఉన్నాడు, వాడు ఈ లోకంలో ఉన్నంతసేపు వాడికి ఏ విధమైన శిక్ష పడకుండా చూసుకుంటున్నాడు, ఆ తర్వాత చనిపోతున్నాడు, అదే కదండి జరిగేటువంటిది అని అంటారు. సామాన్యంగా ఈ లోక సంబంధాలు అయినటువంటి వారందరూ కూడా ఇదే విధంగా మనకి చెప్తూ ఉంటారు. ఎందుకంటే వారు చూచేటువంటిది అంతవరకే, కాబట్టి అదే జరుగుతున్నది అంతవరకే జీవితము అనేటువంటి ఆ నమ్మకంలో వారు ఉంటూ ఉంటారు. అయితే ఒక క్రైస్తవునిగా నీవును నేవును బైబిల్ను విశ్వసించేటువంటి వారంగా, బైబిల్ అనేటువంటిది దైవవాక్యమనియో, దానిలో వ్రాయబడినటువంటి ప్రతి మాటయు దేవుని యొక్క ఆత్మ వలన కలిగినటువంటివని మనం నమ్ముతున్నప్పుడు, అక్కడ వ్రాయబడిన ప్రతిదీ జరగనై ఉన్నదని మనము విశ్వసిస్తూ ఉంటాము. మన యొక్క జీవితం అనేటువంటిది ఈ లోకయాత్రతో ముగిసిపోవటం లేదు, కానీ ఆ తర్వాత సహితము అది కొనసాగనై ఉన్నది. ఆ తర్వాత కొనసాగనై ఉన్నటువంటి యొక్క జీవితమునకు నిత్యత్వమునకు మనము ఈ లోకములో చేసేటువంటి ప్రతి పనియు మనము నమ్మేటువంటి యొక్క విశ్వాసమును మూలముగా ఉండనై ఉన్నవి. నీవు ప్రభువునందు విశ్వసించినటువంటి వాడవైతే నీవు ఈ లోకంలో ఉంటుండగా నీవు చేసేటువంటి తప్పిదముల నిమిత్తమై నీకు నీవు పరిహారము చేసుకునలేవని గ్రహించినటువంటి వాడవై, నీవు చేసిన తప్పులకు పశ్చాత్తాపపడి దాని ప్రాయశ్చిత్తము నిమిత్తమై దేవుని యొక్క కుమారుడు కార్చినటువంటి యేసుక్రీస్తు కార్చినటువంటి ఆ యొక్క రక్తము నీ పాపములకు విముక్తిని కలుగజేయనని విశ్వసించి దానియందు నమ్మిక ఉంచినటువంటి వాడవై, నీవు ప్రభువును సంతరక్షకునిగా అంగీకరించి ఆ పిమ్మట దేవుని బిడ్డవై కొనసాగుటకు నీ బ్రతుకును సరిచేసుకుంటూ విశ్వాసిగా ముందుకు సాగేటువంటి వాడవైతే, అప్పుడు దేవుడు తన కుమారునిగా నిన్ను స్వీకరించనై ఉన్నాడు. తన పరిశుద్ధాత్మను నీకు అనుగ్రహించి ఆయన నీకు కావలసినప్పుడల్లా శక్తిని బలమును అనుగ్రహించి విశ్వాస జీవితంలో ముందుకు వెళ్లేందుకు సహాయము చేయనై ఉన్నాడు అని గ్రంథము తెలియజేస్తూ ఉన్నది. మనం ఈ లోకంలో చూసినప్పుడు ఇది వరకు మనకు లేనటువంటిది, ఇప్పుడు ఎక్కడ చూసినా కనపడుతున్నటువంటిది ఏమిటంటే ఈ టెక్నాలజీ అనేటువంటిది. టెక్నాలజీలో రకరకములైనటువంటి మార్పులు వచ్చేసినవి, రకరకములైనటువంటి కొత్త కొత్త అన్వేషణలు అనేటువంటివి వచ్చినవి, ఎన్నో విషయములు ఇదివరకు సాధ్యపడినటువంటి వాటిని సాధ్యపరుస్తున్నారు. ఎన్నో విధములుగా మనము వాటిని వాడుకుంటూ ఉన్నాము నిత్య జీవితంలో. ఈ సిసి కెమెరాలు అనేటువంటివి ఇవన్నీ కూడాను మనం ఈ దినములలో ఒక నగరానికి వెళ్ళినట్లయితే, అక్కడ ఏ షాప్కైనా సరే మనం వెళ్ళినట్లయితే ఈ సిసి కెమెరాస్ అనేటువంటివి అక్కడ ఫిక్స్ చేయబడి ఉండటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. అవి షాప్లో నీకు ప్రత్యేకంగా కనబడేటువంటివి గాను, ఇక్కడ ఉన్నాను నేను అని తెలియజేసేటువంటివిగా ఉండవు, కానీ అవి ఎక్కడో ఏదో ఒక మూల ఫిక్స్ చేయబడి ఉంటాయి. అయితే నీ యొక్క కదలికలు అనేటువంటివి నీవు ఆ షాపులోనికి ఎంటర్ అయినటువంటి క్షణం నుండి షాపులో నుండి బయటకు వెళ్ళిపోయేటువంటి క్షణం వరకు నీ కదలికలన్నీ కూడాను నిఘా ఉంచటం అనేటువంటిది దాని ద్వారా జరుగుతూ ఉంటుంది. ఇది వరకు ఏదైనా ఒక వ్యక్తి ఈ సీసీ కెమెరాస్ లేకుండా షాపును నిర్వహిస్తూ ఉన్నట్లయితే అతను తన యొక్క పనిలో ఉండి సరుకును వచ్చినటువంటి కస్టమర్స్ కు చూపించడం ఇలాంటివి చేస్తున్నప్పుడు వచ్చినటువంటి కస్టమర్స్ లో గనక దొంగలు ఉన్నట్లయితే వాళ్ళు అక్కడ చూపించబడుతున్నటువంటి కొంత సరుకును వాళ్ళు దొంగతనం చేసేస్తూ ఉండేవారు. ఇప్పటికీ అలాంటి విషయాలు కొన్ని జరుగుతూ ఉన్నవి. అలాంటివి ఇప్పుడు సీసీ కెమెరాస్ ద్వారా రికార్డ్ చేస్తూ ఉన్నారు, వీరిని పట్టుకుంటూ ఉన్నారు. ఈ సీసీ కెమెరాస్ అనేటువంటివి ఉండటం వలన కొంత ఇదివరకు ఉన్నటువంటి ఆ దొంగతనాలు కొంత తగ్గినాయి. ఇలాగ రికార్డ్ చేస్తూ ఉంటారని దీని ద్వారా ఒకే ఒక వ్యక్తి ఒక చోట కూర్చొని అక్కడ ఉన్నటువంటి 2-3 ఫ్లోర్స్లో ఉన్నటువంటి యొక్క విషయములన్నింటినీ అందరినీ కూడాను ఒకే చోట ఒకే తెర మీద తను చూడగలిగినటువంటి వాడై ఉంటాడని చెప్పి ఇప్పుడు ప్రజలకు తెలుసు. ఒకప్పుడు ఇలాంటి టెక్నాలజీ అనేటువంటిది ఉండేటువంటిది కాదు. కాబట్టి కొంతమంది పైన కింద చూసుకుంటూ ఎక్కడైనా సరే సీసీ కెమెరాస్ ఉన్నాయా లేదా అని ముందు చూసుకుంటూ ఆ తర్వాత వారి యొక్క దొంగతనానికి ఉపక్రమిస్తూ ఉంటారు. ఈ మధ్య ఒక చిన్న వీడియో క్లిప్ నేను చూస్తూ ఉన్నాను. అక్కడికి వెళ్ళినటువంటి వారు ఒక గుంపు గుంపుగా వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి బట్టల షాప్లోనికి. ఆ బట్టల షాప్లో చీరలను చూపించమని అడిగారు. వారు తీసి అక్కడ దొంతరలు వేస్తూ ఉన్నారు, చూపిస్తూ ఉన్నారు. అతను ఇంకా తీయటానికి చీరలు తీయటానికి వెనక్కి తిరుగుతున్నాడు. ఈలోగా వీళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క చీరను విప్పటం, ఆ చీరను ఎలా ఉంది, ఏంటి పొడవు సరిపోయిందా, వెడల్పు బాగుందా ఇలాంటివన్నీ చూసినట్లుగా దాన్ని ఎత్తి పట్టుకోవటం. దాని వెనకాల ఉన్నటువంటి స్త్రీలు ఈలోగా ఏం చేస్తున్నారంటే ఒక దొంతర దొంతర, 1-2 చీరలు కాదండి, ఒక దొంతర దొంతర చీరలను లేపేసి వారి కాళ్ల మధ్యన పెట్టేసుకుని బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. వారు ఎరగరు అక్కడ ఉన్నటువంటి ఆ సీసీ కెమెరాల ద్వారా ఇవి రికార్డ్ చేయబడుతున్నాయని, వారి యొక్క చేసినటువంటి తప్పిదం బయటకు రానై ఉన్నదని వారికి తెలియదు. ఇలాంటివి ఉన్నప్పుడు కొంత మనం భయపడుతూ తప్పు చేయటం అనేటువంటిది తగ్గిస్తూ ఉంటాము. అయితే చట్టాన్ని గౌరవిస్తూ ఉన్నప్పుడు మనము సీసీ కెమెరాలు అక్కర్లేదు, చేసేటువంటిది తప్పు అని దృఢముగా నీవు విశ్వసించినటువంటి వాడవైతే అలాంటిది చేయకూడదని నిర్ణయించుకుని దృఢముగా నీ యొక్క హృదయంలో సంకల్పించుకున్నటువంటి వాడవైతే తప్పు ఎప్పుడూ చేయకుండానే ఉంటావు. ఆ కెమెరాలు అక్కర్లేదు, మరొకటి అక్కర్లేదు. ఇంట్లో తల్లిదండ్రులకు భయపడి కొన్ని విషయములను మనము చేయము. అవి వారికి భయపడి వారు ఏమైనా కొడతారేమో దండిస్తారేమో అనేటువంటి మనశ్చేత భయము చేత మనము కొన్నిటిని చేయము. అయితే కొంత వయసు వచ్చిన తర్వాత భయం అనేటువంటిది పోతుంది. ఇక అప్పటి నుండి వారికి నేర్పబడినటువంటి ఆ భయభక్తులు అనేటువంటివి, తల్లిదండ్రుల మీద గౌరవం అనేటువంటిది, చేయవలసినటువంటివి చేయకూడనటువంటివి వీటిని తెలిసినటువంటి వారుగా చట్టమునకు లోబడుతూ ముందుకు సాగవలసినటువంటి అవసరము ఉంటూ ఉంటుంది. అప్పుడు ఏ విధంగా వారు ఉండాలి అనేటువంటిది వారే నిర్ణయించుకుని ముందుకు సాగుతూ ఉంటూ ఉంటారు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఒక వాక్యములో హెబ్రీయులకు రాయబడిన పత్రిక 4:13 వచనములో మనం ఎవనికైతే లెక్కను అప్పగించవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నవి అని చెప్తున్నారు. అంటే దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క సన్నిధిలో నీవు ఏ విషయమును దాచిపెట్టలేవు. అది చీకటి అయినప్పటికీ, వెలుగైనప్పటికీ, అది నీ మాట అయినప్పటికీ, నీ తలంపు అయినప్పటికీ, నీ క్రియ అయినప్పటికీ ప్రతి ఒక్కటి కూడాను రికార్డ్ చేయబడుతూ ఉన్నది. ఈలోక రీతిగా మైక్రోఫోన్స్ ఉంటే మన యొక్క వాయిస్ని రికార్డ్ చేయగలవు, సీసీ కెమెరాస్ ఇలాంటివి ఉన్నట్లయితే మనకు దృశ్యములను రికార్డ్ చేయగలవు. కానీ నీ తలంపులను ఎరిగినటువంటి వాడు దేవుడు ఒక్కడే. నీ తలంపులను ఈ సీసీ కెమెరాస్ కానీ మరి యొక్క ఇంకోటి కానీ ఈ లోకంలో ఉన్న ఏదైనా సరే నీ తలంపులను ఎరి పసిగట్టి రికార్డ్ చేయగలిగినటువంటి టెక్నాలజీ అయితే లేదు. అది దేవునికి మాత్రమే సాధ్యమైనటువంటిది. ఇప్పుడు మనము ఆలోచించినట్లయితే దేవుడు నీవు తలంచేటువంటి ప్రతి తలంపును ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు, సమస్తము ఆయనకు తెలుసు అనేటువంటి విషయమును నీవు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ యొక్క జీవితము సమస్త మొత్తము ఆయనకు తెలిసినప్పుడు అది ఆయనకు తెలిసిపోయిందా అనేటువంటి ఆలోచన నీళ్లు రావచ్చు. ఎప్పుడొస్తుందంటే అది ఎవ్వరికి అలాంటిది తెలియదు, తెలుసుకునగలిగిన శక్తి లేదు అని నీవు ఇప్పటి వరకు నువ్వు అనుకుంటున్నట్లయితే ఆ విధంగా నువ్వు అనుకుంటూ ఉంటావు. ఒకవేళ దేవునికి ఆ శక్తి సామర్థ్యములు అనేటువంటివి లేవు అనేటువంటి నమ్మకంలోనూ ఉన్నట్లయితే నీవు దానికిని భయపడేటువంటి వాడుగా ఉండవు. అయితే దేవుని ఎడల నీకు ప్రేమ ఉన్నట్లయితే, దేవుని యందు నీకు విశ్వాసం ఉన్నట్లయితే, ఆయన వాక్యమును నీవు నమ్మేటువంటి వాడవైనట్లయితే నీవు ఈ విధమైనటువంటి భయము కలిగినటువంటి వాడుగా భక్తిని ప్రదర్శించాల్సినటువంటి అవసరం లేదు. అంటే దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు అనేటువంటి భయముతో నీవు తప్పిదములను చేయటం అనేటువంటిది మానివేయవు. కానీ దేవునిపై నీకున్నటువంటి ఆ ప్రేమను బట్టి, దేవునిపై నీకున్నటువంటి ఆ యొక్క గౌరవమును బట్టి నీవు తప్పిదములు చేయటం మానేస్తూ ఉంటావు. ఇది గొప్ప స్థితి. ఎందుకంటే భయముతో మనం తప్పులు చేయటం మానేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే తప్పిదములను మనం చేసేస్తూ ఉంటాము. మనము అయితే ఇందులో కొందరు తప్పులు చేయలేదా, బైబిల్లో సహా చెప్పబడినటువంటి వారు సహా వెనుకకు తిరిగి రాలేదా అనేటువంటి ఆ యొక్క మొండి ధైర్యమును సైతానుడు నీలోను నాలోను కలిగించి మనం తప్పులు చేసేటువంటి వారినిగా చేస్తూ ఉంటాడు. అయితే ఎప్పుడైతే గౌరవముతోనూ ప్రేమతోనూ నీవు ముందుకు సాగేటువంటి అడుగుగా ఉంటావో అది ఎవరు చూడనక్కర్లేదు, మనుషులు ఎవరు ఉండనక్కర్లేదు, ఎవరు గమనించనక్కర్లేదు, ఏమి చేయనక్కర్లేదు. నీవు నిర్ణయించుకున్నటువంటి దానిని చేసేటువంటి వాడుగా ఉంటూ ఉంటావు. విశ్వాసులను చూస్తూ ఉన్నట్లయితే చాలాసార్లు తప్పటడుగులు వేయటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ తప్పటడుగులు వేయటం అనేటువంటి దానిలో కూడాను కొన్నిసార్లు మొండిగా ఇంటెన్షనల్గా చేస్తూ ఉంటూ ఉంటారు. కొన్నిసార్లు పర్వాలేదులే, ఈ ఒక్కసారి తప్పు చేస్తే ఏమైంది, నేను 10 సార్లు తప్పులు చేయకుండా మానేస్తున్నాను కదా, దేవుడు నన్ను మరీ అంత పక్కన పెట్టేస్తాడంటావా అన్న ఉద్దేశంతో కొంతమంది ముందుకు సాగేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. కాబట్టి దీనిని మనం అధిగమించి దేవుని ప్రేమిస్తూ ఉన్నాము కాబట్టి ఆయన మొదట మనల్ని ప్రేమించి మొదటగా మనలను రక్షింపవలనని మన నిమిత్తమై ఆయన ప్రాయశ్చిత్తం చేసి ఉన్నాడు. కాబట్టి ఆయన ఎడల ఉన్నటువంటి గౌరవం చేత, ఆయన మీద ఉన్న భక్తి చేత, ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసం చేత మనము తప్పు చేయటం అనేటువంటిది మానేస్తూ ఉండాలి. ఆ విధంగా మానేటువంటి స్థితిలో నీవును నేనును ఉన్నామా అనేటువంటిది పరిశోధించుకుని పరీక్షించుకుంటూ ఉండాలి. ఒకసారి నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను. వెళితే అక్కడ 5 కూర్చొని ఉన్నారు ఇంటర్వ్యూ చేసేటువంటి వాళ్ళు. ఆ 5లో 2 రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఆ తర్వాత బోర్డు మెంబర్ ఒక ఆయన ఉన్నాడు, సబ్జెక్టు స్పెషలిస్ట్ ఇంకో ఆయన ఉన్నాడు, ఆ తర్వాత ఇంకో ఆయన ఎవరో ఒక ఆయన ఉన్నాడు. సరే అక్కడ నేను ఇంటర్వ్యూకు వెళ్ళిన తర్వాత ప్రారంభించిన తర్వాత అదే వాళ్ళకి నమస్కారం పెడతాము. సరే వాళ్ళు ఏదో ఒక ప్రశ్న వేస్తారు, దానికి మనం సమాధానం చెప్తాం. మనం ఇచ్చేటువంటి సమాధానాన్ని బట్టి ఇంకొంత ముందుకు వెళ్తూ ఉంటుంది, లేకపోతే పక్కకు వేరొక సబ్జెక్ట్కి వెళ్తూ ఉంటుంది. ఈ రకంగా ఇంటర్వ్యూ అనేటువంటిది కొనసాగుతూ ఉంటుంది. దాదాపు 40 నిమిషాలు చేశారు అందరు కలిసి. ఈ 40 నిమిషాల్లో రకరకములైనటువంటి ప్రశ్నలు నన్ను అడుగుతూ వచ్చారు. ఈ ప్రశ్నలలో ఏదో ఒకదానికి నేను సమాధానం చెప్తూ దేవుని యొక్క భయము కూడా కారణమండి అని ఒకదానికి ఏదో సమాధానం చెప్పాను. చెప్తే అక్కడ ఉన్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏమన్నాడంటే, అది దేవుని అందరి భయమా లేకపోతే ప్రేమ అని అడిగాడు. దానికి నేను సమాధానం ఏమన్నానంటే, అది ప్రేమనండి, భయం అని రాయబడి ఉన్నది కానీ ప్రేమనండి, దేవుని ఎడలో ఉన్నటువంటి ప్రేమనండి అని చెప్పాను. ఇంతలోకి పక్కన ఉన్నటువంటి మరి ఒక ఆయన ఏమన్నాడంటే, దేవుని మీద ఉన్నటువంటి యొక్క భక్తి అనేటువంటిది మనుషులను తప్పుటడుగులు వేయకుండా ఎక్కడ కాపాడుతుంది, నాతోరా నేను అనేక మంది నీకు చూపిస్తాను అని కొంచెం వేటకారంగా మాట్లాడుతూ ప్రారంభించాడు. ఈలోగా వాళ్ళు నవ్వుకుంటూ ఉన్నారు. సరే ఏదో అక్కడ జరిగిపోయింది. అయితే నన్ను అడిగినటువంటి వ్యక్తి యొక్క ప్రశ్న ఏంటంటే, ఆయన క్రైస్తవుడు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, ఆయన అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, దేవుని యొక్క భయమా లేకపోతే ప్రేమ అని అడిగాడు. ఆ మాట నాకు బాగా గుర్తుండింది. నిజంగా దేవుని యందు భయం ఉన్నట్లయితే మనము ఆ భయపడినంతసేపే మనము ఆయనకు లోబడుతూ ఉంటాం. కానీ దేవుని అందలి ప్రేమ గనక మనకు ఉన్నట్లయితే, దేవునిపై ఉన్నటువంటి ప్రేమ ఉన్నట్లయితే మనము ఎల్లప్పుడూ ఆయనను సేవించే వారంగా ఆయనకు లోబడేటువంటి వారంగా మనము ఉంటూ ఉంటాము. అయితే ఈ దినమందు మనము దేవునిని ప్రేమించేటువంటి వారంగా ఉండగలుగుతున్నామా, లేకపోతే కేవలము దేవునికి భయపడేటువంటి వారంగా ఉన్నామా? నీ మాటలు గనక నియంత్రణలో ఉన్నట్లయితే, నీవు ప్రార్థన చేసేటువంటి వాడుగా ఎల్లప్పుడూ కొనసాగుతూ ఉన్నట్లయితే, నీ జీవితమును దినదినము ఆయన యొక్క సన్నిధిలోనికి వెళ్ళి పరిశోధించుకుంటూ పరీక్షించుకుంటూ క్రమబద్ధం చేసుకున్నట్లయితే, అప్పుడు నీవు దేవునిని ప్రేమించేటువంటి వాడుగా ఉంటావు. నీవు దేవునిని ప్రేమించినప్పుడు నీ యొక్క చేష్టలు, నీ యొక్క తలంపులు, నీ యొక్క మాటలు, నీ సమస్తము కూడాను ఆయనకు అనుకూలమైనటువంటివిగా ఉంటూ ఉంటాయి. దేవుని యొక్క వాక్యముతో నువ్వు చేసేటువంటి ఆ యొక్క పనులు, ఆ మాట్లాడే మాటలు, ఆ యొక్క క్రియలు సమస్తం కూడా సరిపోలుతూ ఉంటాయి. కొంతమంది జీవితాల్లో మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యము దేవుని వాక్యమని వాళ్ళ నోటితో మాట్లాడుతూ ఉంటారే తప్ప, దేవుని యొక్క వాక్యం రీతిగా వాళ్ళు చేసేటువంటి ఆ యొక్క పనులు అయితే వారి జీవితంలో కనపడవు. ఇదేమిటండి, అంతా చెప్తా ఉన్నారు, అది మీరే చేయటలేదు అని అడిగామనుకోండి, అన్ని విషయాల్లో మనం చేయటానికి కుదరదండి అని ఇలాంటి మాటలు చెప్పేటువంటి వారు కొన్ని సంఘాలు తయారవుతున్నాయి. లిబరలిజం అంటారు, హ్యూమనిజం అంటూ ఉంటారు. ఇలాంటి వాటివన్నీ కూడా క్రమక్రమంగా ఏం జరుగుతున్నాయి అంటే, నీవు నమ్మగలిగినట్లయితే నమ్ము, నమ్మలేకపోయినట్లయితే విడిచిపెట్టేసేయి అనేటువంటి రకరకములైనటువంటి భిన్నమైనటువంటి అభిప్రాయములు కూడా మనుషుల్లోనికి వచ్చేస్తూ దేవుని యొక్క సన్నిధి నుండి వారిని దూరపరిచేటువంటి విధంగా ఉంటూ ఉన్నాయి. ఈ యొక్క మనుషులు కూడా రకరకములైనటువంటి స్వలాభాన్ని అపేక్షిస్తూ స్వార్థపరులై తమ స్వార్థ ప్రయోజనముల నిమిత్తము దేవునిని దేనికైనా సరే అమ్మేసేటువంటి విధముగా తయారవుతూ ఉన్నారు. నువ్వు ప్రతి వారము చర్చికి వెళ్ళొచ్చు, బైబిల్ చేత్తో పట్టుకుని చర్చికి వెళ్ళొచ్చు, మోకరించవచ్చు, నీవు నీ ఇంట్లో స్తుతి కూటాలు పెట్టుకోవచ్చు, అయితే నువ్వు చేస్తున్నటువంటి సమస్తము కూడాను ఆయనను మెప్పించేందుకు అని నువ్వు అనుకుంటున్నావేమో కానీ దేవుడు దాని వలన మెప్పునందడు. మనుషుల యొక్క దృష్టిలో నీవు ఒక భక్తిపరుడుగా కనపడితే కనపడవచ్చును, అందరికీ నీవు ఒక భక్తి కలిగినటువంటి వాడుగా క్రమంగా గుడికి వెళ్ళేటువంటి వాడుగా కనపడితే కనపడవచ్చును, అయితే నీ యొక్క రికార్డ్స్లో నీవు క్రైస్తవుడను అని చెప్పలేనటువంటి వాడివి, నీవు ఏ విధమైనటువంటి భక్తిపరుడిగా ఉండగలవు, ఆయన యొక్క బిడ్డగా నీవు కొనసాగగలవు? మన సంఘములలో ఎంతోమంది ఇలాంటి వారు తయారవుతూ ఉన్నారు. వారి యొక్క పెదవులతో నేను దేవునికి చెందినటువంటి వాడను అని చెప్పుకోలేనటువంటి వారు మన సంఘములలో పెద్దలుగా కూడా తయారవుతున్నటువంటి సందర్భములలో మనము ఈ దినములలో ఉంటూ ఉన్నాము. నీవు దేవుని అనుసరించి ఆయన వెంట నడవలసినది, ఆయన సిలువను ఎత్తుకొని లోకంలో ఆయనను వెంబడించి ఆయనను మహిమపరచవలసి ఉన్నది. అంతేగాని నీవు నీకు కావలసినప్పుడు నీ విధంగాను, మిగిలినటువంటి సమయములలో నీకు నచ్చినప్పుడు దేవుని విధంగాను వెళ్తాను అని అంటే అది అయ్యేటువంటిది కాదు. సంఘములు సహితము ఏ రకంగా తయారైపోయినవంటే, కొందరిని మందలించేటువంటి రీతిలోనూ, కొందరిని ప్రక్కకు పెట్టేసేటువంటి రీతిలోనూ ఉంటూ ఉన్నాయి. ఒకే రకమైనటువంటి తప్పు చేసేటువంటి వారు సంఘములలో విశ్వాసులుగా వస్తూ కొనసాగుతూ ఉన్నప్పుడు, అక్కడ ఉన్నటువంటి యాజకుడువుగా బోధకుడువుగా నీవు చేయవలసినటువంటి పని ఏంటంటే, ప్రతి ఒక్కరిని ఒకే విధమైనటువంటి విధముగా నీవు గద్దించవలసి ఉన్నది, బుద్ధి చెప్పవలసి ఉన్నది, హెచ్చరించవలసి ఉన్నది. అయితే కొందరు విషయంలోనేమో వారిని పూర్తిగా పక్కన బయటవేసి, మరికొందరు ఏదైనా చిన్న పొరపాటు చేసినప్పుడు వారి మీద నీ యొక్క భక్తి విశ్వాసములంతా కనపరిచే విధంగా, నీకున్నటువంటి ఆ యొక్క అథారిటీ అంతా కూడా చూపించేటువంటి విధంగా వారిని ఏదో గద్దించేసినట్లుగా మాట్లాడటం అనేటువంటిది సరైనటువంటి విషయం కాదు. కాబట్టి ఏ ఒక్కరిని మనం విమర్శించటం కాదు, కానీ తప్పు ఉన్నట్లయితే తప్పు అని చెప్పేటువంటి ధైర్యం అనేటువంటిది మనము కలిగి ఉండవలసి ఉన్నది. కాబట్టి మన యొక్క బ్రతుకులను మనం పరిశోధించుకుంటూ పరీక్షించుకుంటూ, దేవునిని నీవు ప్రేమించేటువంటి వాడుగా ఉంటున్నావా, లేక కేవలము భయపడేటువంటి వాడుగా ఉంటున్నావా, లేకపోతే ఈ రెండు ఏవీ లేనటువంటి వాడుగా నువ్వు ఉంటున్నావా అనేటువంటిది ఎవరికి వారము పరీక్షించుకొని పరిశీలించుకొని మనలను మనము సరిచేసుకునివలసినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. ఆ విధంగా పరిశోధించుకుని ఉన్నట్లుగా దేవుడు మనకు సహాయము చేయునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడమైన తండ్రి, ఈ సాయంత్రం సమయమందు మీ పరిశుద్ధమైన సన్నిధిలోనికి మేము వచ్చి ఉన్నాము. మేము నీ యొక్క కనులకు మరుగై ఉండలేమని గ్రహించుకొని సమస్తమును నీకు లోబరుచుకొని మా హృదయాంతరంగంలో ఎల్లప్పుడూ నీకు విధేయులమై జీవించేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. మిమ్మును ప్రేమించుతూ ముందుకు సాగేటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థితిని మాకు అనుగ్రహించండి. కేవలము భయపడుతూ, భయపడిన సమయంలో నీకు లోబడుతూ, భయమును విడిచినటువంటి సమయములలో మా ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి దౌర్భాగ్యపు స్థితి నుండి మమ్మలను విడిపించండి. ఈ లోకములో నీ యొక్క తీర్పు ఉన్నదని నమ్మనటువంటి వారు అనేక మంది ఉన్నారు. దీని నిమిత్తమై ప్రభువా, ఇతరులకు తెలియజేయవలసినటువంటి బాధ్యతను నిన్ను నమ్మినటువంటి వారి మీద పెట్టి ఉన్నావు తండ్రి. ఈ విషయమును ఇతరులకును తెలియజేసేటువంటి వారిని ఎల్లప్పుడూ మమ్మల్ని చేయండి. వారు నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే వారికి యోగ్యమైనటువంటి జీవితమును నీవు అనుగ్రహించనై ఉన్నావని ప్రభువా మేము ఎల్లప్పుడూ వారికి తెలియజేసేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. నీ యొక్క సన్నిధిని, నీ యొక్క మహిమను రిఫ్లెక్ట్ చేసేటువంటివిగా ఉండగలిగినట్లుగా, మా బ్రతుకులో మీ యొక్క ఛాయలు కనపడినట్లుగా ప్రభువా, మీ యొక్క లక్షణములు మాలో కనపడినట్లుగా మమ్మల్ని తీర్చిదిద్దండి. క్రీస్తు నామందు వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.